అనుభవాలు జ్ఞాపకాలున్ను శ్రవణ పుస్తకం 2వ సంపుటం సందుకా పెట్టే యజుర్వేదంలో బ్రాహ్మణ భాగం పూర్తి చేసుకుంటానని వెళ్ళి పంచమ వేదంలో నన్నయ్య భాగం పూర్తి చేసుకుని వచ్చాను నేను కానూరు అగ్రహారంలో. కానీ అయితే మా వాళ్ళకి సంగతి స్పష్టంగా తెలియదు, కానీ అగ్రహారంలో 7-8 మాసాలుండినా మొదటి గుంటు 5 పన్నాలు మాత్రమే కంటతా వచ్చి ఉండటము, 2 గుంటు రువ్వించడం మాత్రమే జరిగి ఉండటం గుర్తించి జరిగింది ఊహించుకుని చాలా ఆగ్రహపడ్డారు మా నాయనగారు. దాంతో పంచాంగ రచనలో కట్టిపడేశారు నన్ను. పొద్దున చద్దన్నం తినది మొదలు పొద్దు గుగ్గుతుందనేదాకా ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా చేయాలని మా చిన్నన్న గారు దీక్ష పెట్టారు. పంచాంగ రచనతో ఇది ఆగలేదు. రాత్రి భోజనం కాగానే మా నాయనగారు ధర్మపూర్ణ మాసాలు సొంత చెప్పేవారు, లేకపోతే పరాయితం 2వ గంటు వల్లి వేసుకోమనేవారు తమకు వినపడేలాగా. అదీ కాకపోతే స్మార్థము ఔద్గాత్రము ఏ కరువు పెట్టుకోమనేవారు. ఏ కారణం వల్లనైనా వారు ఊరుకుంటే అమరం పుచ్చుకోమే అంటూ గదిమేవారు మా చిన్నన్నగారు. వెళ్ళి వెళ్ళి ఇది ఎలాగైనా నన్ను లొంగదీయాలని మా వాళ్ళకి, ఏమైనా సరే మనం లొంగకూడదని నాకు పట్టుదలగా పరిణమించింది. 2 మాసాల పాటు ఇలా సంకుల సమరం సాగిపోయింది. ఆ సందర్భాన అన్యాహతంగా నిజంగా ఆ 2 మాసాలు నా కఠిన నరకంతోనే లెక్క. కానూరు అగ్రహారంలో ఉండినంతకాలము అతి స్వేచ్ఛ అనుభవించి ఉండేవాడినేమో, అది నాకు మరీ దుర్భరం అయిపోయింది. వేరుపడ్డం అయిపోయింది గనక మా పెద్దన్నగారిలాగే నేను ఇల్లు విడిచి సంసారం నిర్వహించుకోగలిగితే నాకు ఈ బాధ లేకపోవును. నిజమే కానీ సారస్వత కృషితో బతుకుదామంటే ఈ విశాలాంతర దేశాన మహామహా వాళ్ళకి దిక్కు దివాణము లేకుండా ఉంది. ఏ విధంగానూ లెక్కలు వచ్చి ఉండని నేనేమిటి చేయడం? అప్పుడు ఏ వర్తకుడైనా చేరదీసి ఉండను. అప్పటికీ ట్రైనింగ్ నిర్బంధం లేదు గనక ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడుగానైనా బతుకుదు ముప్పోని అంటే, మరి ప్రైమరీ అయినా కానివ్వలేదు కదా మా వాళ్ళు. ఈ దిక్కుమాలిన స్థితి చూసుకుంటే చీ, ఎందుకు వచ్చిన బతుకు అనిపించేది ఒక్కొక్కనాడు. కన్నీరు బొట్ట బొట్ట కారిపోయేది ఒక్కొక్కనాడు. కళ్ళు పొడుచుకున్నాను ఒక్కొక్కనాడు, నిద్రొచ్చేది కాదు గతి తోచక. అయితే ఆ స్థితిలో కూడా రచన వ్యగ్రత కలుగుతూనే ఉండేది నాకు, తరచూ భంగపడిని పోయేది. కాగా దీంతో దినాలు గడిచిన కొద్దీ ఈ నిర్బంధంతో నాకు కసి పుట్టుకొచ్చింది. పెరిగి పెరిగి చివరికి వైదిక విద్యలన్నిటి మీద ప్రబల ద్వేషంగా పరిణమించింది అది. ఈ కసి నాకు తెలుగు సాహిత్యం మీద అభిరుచికి తోడు అభినవేశమును కలిగించింది. తెలుగు రచన మీద ఆసక్తితో పాటు ఆవేదన కూడా పెంపు చేసేసింది. అయ్యో, దినాలు గడిచిపోతున్నాయి, గ్రంథాలు రచించి గుట్టలు పెట్టడం ఎప్పుడు అంటూ తహతహలాడించేసేది నన్నది. ఈ స్థితిలో రాత్రి 10 గంటలు అయ్యాక మా వాళ్ళ నిద్రతో నాకు విముక్తి. అప్పుడు పడక గదిలో ప్రవేశం. అయితే గాఢ నిద్రలో ఉండేది మా సీత అప్పటికి. పొంగిపోయేవాడిని నేనందుకు. వెంటనే బుడ్డి దీపం పెట్టుకుని సందుకా పెట్టి దగ్గర కూర్చునేవాడిని. ఆ పెట్టి అంటే ఇప్పటికీ నాకు మిక్కిలి ప్రీతి. ఇంతవరకు నా గ్రంథాలలో చాలా భాగం ఆ పెట్టి మీద పెట్టుకుని రాశాను. వినదగ్గదే ఆ పెట్టకు పూర్వ చరిత్ర కొంత ఉంది. రమారమి 50 ఏళ్ల నాటి చరిత్ర అది. ఆ పద్ధతి ఇప్పుడుందో లేదో కానీ ఆ రోజుల్లో మునికొడవలి ప్రాంతాన గోదావరి వరదలు వచ్చినప్పుడు బ్రాహ్మణ యువకులను తెప్పల మీద వెళ్ళి ప్రవాహ పద్ధతమై కొట్టుకుపోయే కలప తెచ్చుకునేవారు. ఆ కలపతో వంట చెరుకు మాత్రమే ఉపయోగపడే క్షుద్ర జాతి మొదలు టేకు దూలాల వరకు ఉంటాయి సమృద్ధిగా ఇప్పటికీ. ఒకనాడు మా నాయనగారికి పెద్ద టేకు తొంగు ఒకటి దొరికింది. ఊరందరూ సంతోషపడ్డారు, కానీ కరణం మాత్రం అసూయపడ్డాడు అది చూసి. ఇది తగదని సన్నిహితులు ఎంత చెప్పినా తుండు సంగతి తాలూకా ఆఫీస్కి రాసేసాడు ఆయన. కొద్ది దినాల్లో మామూలుగానే తహసీల్దారు ఆ ఊరు రాగా మళ్ళీ గట్టిగా విన్నవించుకున్నాడు ఆయనకి. సిద్ధాంతి గారి చిన్నబ్బాయికి నరకం వేయించేస్తా చూసుకోండి అంటూ ఊరంతా అప్పటికే ప్రచారం చేసి ఉండినాడు ఆయన. తహసీల్దారు మా ఇంటికి బయలుదేరాక ఊరందరూ తహసీల్దారు వెంట పడ్డారు. కరణం పొంగిపోతున్నాడు లోపల లోపల. మా తాతగారు, మా నాయనగారు, మా పెత్తండ్రి గారు పంచాంగం చేసుకుంటున్నారు అప్పటికి అరుగు మీద కూర్చుని. ఇదేమీ ఎరుగరు. ఆ జనాన్ని చూసి ఏమిటిది అని వారు వింతపడుతూనే ఉండగా తహసీల్దారు వెళ్ళి మా తాతగారి పాదాలు పట్టుకుని కళ్ళకద్దుకున్నారు. కథ అడ్డం తిరిగింది. పొంగిపోతున్న కరణం కింగిపోయాడు. కుతకుతలాడిపోతున్న ఊరి వారందరూ తీరుకున్నారు. అప్పటికి తుండు ప్రస్తావన చేసి ఉంటే కొంతైనా సుఖపడును కరణం. కానీ ప్రశ్న చేపించుకోసాగాడు తహసీల్దారు. అప్పటికి సంగతి గ్రహించి మా నాయనగారిని చూడమన్నారు మా తాతగారు. ప్రశ్న: విద్వాంసులు తమ కుమారుల విద్వత్ ప్రకటించే పద్ధతిని ఇది. మా నాయనగారును మా అన్నదమ్ములను ముగ్గురిని ఇలాగే ప్రకటన పరిచారు పొలమూరు ప్రాంతాల. ఆవేళ అందరిలోనూ కరణాన్ని గట్టిగా మందలించి మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోండది అని మా నాయనగారికి చెప్పి మళ్ళీ మా తాతగారి పాదాలు స్పృశించి వెళ్ళిపోయారు తహసీల్దార్ గారు. మా తాతగారంటే ఎన్నాళ్ళ నుంచో పరమ భక్తి ఆయనకు. పెద్ద ఇంటివాడైనా పెద్దవాడును నాయుళ్ళు వారు. అప్పటి రాజమండ్రి సబ్ కలెక్టర్ను మా తాతగారికి భక్తుడు. ఆయన వివాహంలోనే మా తాతగారితో నాయుడు గారికి పరిచయం. దానికి కారణం ఆ వివాహంలో ఒక వింత సంఘటన. కలెక్టర్కి నడి వయసు కళత్ర వియోగం సంభవించింది. మళ్ళీ వివాహం చేసుకోవలసి వచ్చింది. పెళ్ళి 5 రోజులు మా తాతగారికి అక్కడ ఉండవలసి వచ్చింది. పెళ్ళికొడుక్కి నేను కలెక్టర్ అన్న భావము, ఆడపెళ్లి వారికి ముఖ్యంగా స్త్రీలకు పెళ్ళికొడుకే అన్న భావమును. 2 నాటి ఉదయం ఊరేగింపైన తర్వాత పసుపుల నలుగులకు పిలిచారు పెళ్ళికొడుకుని ఆడపెళ్లి వారింటి స్త్రీలు. కలెక్టరు అందుకు అంగీకరించలేకపోయాడు. కుర్రపిల్లవాడిన నేను స్త్రీల చేత నలుగులు పెట్టించుకోవడానికి అంటూ అభిమానపడి అగ్నిహోత్రాలు కానిచ్చుకుని విడిదికి పోదాం రండి అంటూ పురోహితుని తొందర పెట్టడం కూడా ప్రారంభించాడు ఆయన ఈ బిడత తప్పించుకోవడానికి. కానీ పేరంటాళ్ళు మాత్రం ససేమిరా అన్నారు. ఇప్పటి వివాహాల మరి అవి, ఇప్పటి చిత్తవృత్తులా అవి. వైదిక తంతు ఎంత ప్రధానమో వేడుకలు అంత ప్రధానమే అప్పటి వారికి. కాక పెళ్లి కూతురికి ఎప్పుడు తీరతాయి ఆ ముచ్చట్లు? అయినా కలెక్టర్ లొంగలేదు. పెళ్లి పెద్దలు వెళ్ళి మా తాతగారిని ప్రార్థించారు. ఈ చిక్కు తొలగించవలసిందని స్థితిగతులన్నీ చెప్పి ఎలాంటి వారైనా పండితులంటే వినయ విధేయతలు కనపరిచేవారు అప్పుడు స్వధర్మ తత్పరులు గనక. మా తాతగారును ఈ దిలాసత్తనే బయలుదేరారు ఆడపెళ్లి వారింటికి ఉపాయం ఆలోచిస్తూ. పెద్దలందరూ చుట్టూ మూగారు. పండిత సంప్రదాయం అనుసరించి కొంతసేపు ప్రస్తావన సాగించారు మా తాతగారు ముందు. ఏమీ ఇంకా ఊరేగింపు కాలేదా అని అడిగారు పెళ్లి కొడుకుని. ఏమీ ఎరగనట్టు తర్వాత దాని మీద ఆయనే చెప్పాడు జరిగిందంతా. చెప్పి చెప్పి నేను కుర్రవాణ్ణి కానాయే, హోదాలో ఉంటున్నాయే, ఉద్యోగస్తులను అనేకులు వచ్చి ఉన్నారు కదా, ఆడవాళ్ళ చేత ఎలాగ పసుపు నలుగులు పెట్టించుకోనండి అని కూడా అడిగాడు. అయితే విడిదికి పోదాం, లేవండి, అగ్నిహోత్రాలు కానిచ్చుకుని పెడదాం. మరి స్నానం అయిందా? దీక్ష కదా, నేను స్నానం చేయవచ్చా? అవునవును, నిజమే, దీక్ష కనుక మీరు స్నానం చేయకూడదు. స్నానం చేయడానికి వీల్లేదు కనుక అగ్నిహోత్రాలు చేసుకోవడానికి మీకు అధికారం లేదు. చల్ల చల్లగా మా తాతగారు ఇలా అనేప్పటికీ తెల్లబోయాడు కలెక్టర్. మరి ఎలాగా? ఎలాగంటే మరి ఏమి చేయగలం? పోనీ విశేష విధులు ఏమీ లేవు. లేకే ఏమిటవి? ఎన్నో లేవు, ఒక్కటే, అది హరిద్రా స్నానం. అంటే హరిద్రా స్నానం అనేది సంస్కృతం మాట, దానికి తెలుగు పసుపుల నలుగులు. శాబాస్ అనుకున్నారు అందరూ. అయిందా అన్నట్టు కూరచూపలు చూశారు స్త్రీలు. మళ్ళీ మాట్లాడకుండా లేచి బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి నీరసంగా పెళ్లి కూతురు పక్కన కూర్చుని పుచ్చినట్టు చెయ్యి అందించాడు కలెక్టరు స్త్రీలకు. దాంతో అక్కడ ఉండిన పెద్దలందరూ మా తాతగారి ఎడల విధేయులు అయిపోయారు. ఆ పెద్దలలో అధికారులు అనేకులు, ఆ అనేకుల్లో తహసీల్దార్ గారు ఒకరు. ఆ తహసీల్దార్ గారే మా నాయనగారికి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అన్న అధికారి. ఇలాగ గ్రామకరణం బాధ తప్పగా ఆ టేకు తుండు కోయించి అనేక గృహోపకరణాలు చేయించారు మా నాయనగారు. ఒక చక్క మిగలుగా పనివాడే కోరి తయారు చేసేలా పెట్టి నేను కవిత్వం ప్రారంభించేటప్పటికి ఆ పెట్టి విడిచి డస్క్ బల్ల సంపాదించి దానిమీద రాసుకుంటున్నారు మా నాయనగారు. ఎప్పుడెప్పుడని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న నేను వెంటనే ఆ పెట్టి పుచ్చుకున్నాను. అదే ఆ సందుకా పెట్టే. ఎలా మర్చిపోయారో మా నాయనగారు మా చిన్నన్నగారి సలహాతో నా రచన మాన్పించడానికి రకరకాల నిర్బంధాలు కల్పించారు. కానీ ఆ పెట్టును ఊళ్ళక్కోలేకపోయారు. అయినా నేను రచన మానను అనుకోండి, విభాగాల సందర్భంలో కూడా ఆ పెట్టు కోసం ఎవరూ తగు పెట్టలేదు, దాన్ని ఊసి ఎత్తలేదు ఎవరు కూడా. చెప్పవచ్చింది ఏమంటే రాత్రి 10 దాటాక మా వాళ్ళందరూ నిద్రపోయాక పడక గదిలో ప్రవేశించి బుడ్డి దీపం పెట్టుకుని ఆ పెట్టి దగ్గర కూర్చునేవాడిని నేను. ఆ కూర్చోవడం కూర్చోవడం ఆ 2 మాసాల్లోనూ ఆ నిశీతి వేళ 2 పనులు పూర్తి చేశాను నేను నిశ్చయంగా. 1, శ్రీ రాజా మంత్రిప్రకట భుజంగరావు పంతులు చాటు ప్రబంధం బారకాంత పుచ్చుకొని క్షుణ్ణంగా చదవటం. 2, అందులో కథ పుచ్చుకొని వచనంలో నాటకం రచించడం. మా పెద్దన్నగారి గ్రంథ సంగ్రహంలోది ఆ చాటు ప్రబంధం. భుజంగరావు పంతులు గారికి మా పెద్దన్నగారంటే మిక్కిలి గౌరవం. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు ఉరకలు వేస్తుంది, సిగ్గు ముంచుకు వస్తుంది నాకు. నాటకాంతం కవిత్వం అన్నారు మన అలంకారికులు. భాషలో ప్రావీణ్యం లేదు, సాహిత్యంలో పటిమ లేదు, భావనలో నైశిత్యం లేదు, రచనలోనూ అనుభవం లేదు. వెనక ముందు చూసుకోకుండా నాటకాద్యం కవిత్వం అని సూత్రీకరించాను నేను. గ్రంథాల గుట్టకి ఇలా ప్రారంభం జరిగించానే కానీ ఛందస్సు లేచి ముందు తెలియదు నాకు. అప్పటికి తెలుసుకోవడానికి ప్రయత్నమూ లేదు. ఆదిలోనే నా దృష్టి వచన రచన మీద పడడం వల్ల తెలుసుకోవలసిన అగత్యమన్నూ లేకపోయింది నాకు. ఉంటే నష్టమే లేదు, కానీ కవిత్వానికి ఛందస్సు మిక్కిలి అగత్యం కాదుగా. అయినా రోజులు గడిచిన కొద్దీ మనకు ఛందస్సు తెలియకపోవడం ఏమిటి అన్న అభిమానం ప్రారంభమైంది. కార్డు వేళ కానీ కవర్ వేళ అర్ధనాను అప్పుడు. అది ఇది కూడా ఇప్పుడు వాటికంటే చిన్నవిగా ఉండేవి పరిమాణంలో. వెంటనే ఒక కార్డు రాసి మద్రాసు నుంచి అప్పకవి ఏం తెప్పించాను. మా పెద్దన్న గారిని సలహా అడిగి ఆత్రంగా చూస్తుంది కదా రామ రామ, నాలుగో ఆశ్వాసం కీకారణ్యం. దారి కనుక్కోలేకపోయాను, అడుగును వేయలేకపోయాను. అయితే నా దుడుకుతనమే కానీ కావలసినదంతా సాహిత్యమే లేదుగా. సొంతంగా చూసి ఒక శాస్త్రం ఏం సాధించుకోగలుగుతానో అప్పట్లో నేను. అంచేత ఆ చిన్నతనంలోనే నాకు లక్షణం కంటే లక్ష్యం ప్రధానమైంది, గతిని అయిపోయింది. అదే నన్ను స్థితికి తెచ్చింది. దాపరికం ఎందుకు? గ్రంథాలు చదివే నేను భాష తెలుసుకున్నాను. స్త్రీలను ఆశ్రయించింది నేర్చుకున్నాను నేను తెలుగు భాష. ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీల వల్లనే అలవడింది నాకు. జరిగింది ఏమిటంటే మొత్తం మీద అప్పటిదాకా నేను చదువుకున్నది పద్య వాంగ్మయము, రచిస్తున్నది వచన వాంగ్మయమును, రెండింటికి లంగరు అందలేదు. అందుకోసం తప్పనిసరిగా నేను జనుల సంభాషణలు వినవలసి వచ్చింది, అందులోనూ స్త్రీల సంభాషణ వినవలసి వచ్చింది. పురుషుల భాష అయిన ఇప్పటిదాకా ఇంగ్లీషు మొదలైన పరభాషలలో సంకరం అయ్యి పలుకుబళ్ళు లేనిది కాదప్పుడు. అయినా పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసి జాతీయత కనపడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి. ఈ విశేషం కనబడగానే స్త్రీల గోష్ఠి జరిగే చోట నేను పుంచి ఉండడం ప్రారంభించాను. అది నెలకు 20 రోజులు మా ఇంట్లోనే సమకూరేది. ఏమంటే మా నాయనగారు మధ్యాహ్నం భోజనం కాగానే మహేంద్రవాడ రామవరం వెళ్ళేవారు నియతంగా. భోజనాలు అయ్యి ఇళ్ళు సర్దుకోవడం కూడా అయ్యాక తటవర్తి సుబ్బమ్మ గారు, మైలువరపు జోగమ్మ గారు, బుద్ధవరపు సీతమ్మ గారు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో గోష్ఠి జరిపేవారు. వారి దృష్టిలో అది కాలక్షేపం కోసం లోకాభిరామాయణం విడేయటం, కానీ నా దృష్టిలో రసమహితమైన సాహిత్య గోష్ఠి. ఆ నలుగురిలోనూ మళ్ళీ ధోరణి భేదించేది స్పష్టంగా. బుద్ధవరపు సీతమ్మ గారు చిలోక్తులు విసిరేవారు, మైలువరపు జోగమ్మ గారు శ్లేషలు గురిపించేవారు, మా అమ్మగారు సామెతలు పలుకుబళ్ళు విరజిమ్మేవారు, తటవర్తి సుబ్బమ్మ గారు నిండుకొండలాగా నిశ్చలంగా మాట్లాడేవారు. నవరసాలు చెప్పిలేవి ఆ గోష్ఠిలో. సరస్వతి లాస్యం చేస్తున్నట్లుండేది అప్పుడక్కడ. కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసిందట కాళికాదేవి. నా చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు. ఇవాళ నేను రాస్తున్న భాష వారు అనుగ్రహించిన దాంట్లో సహస్రవంశమైనా కాదు ఇంత చేస్తే. ఇలాగ నేను వారే కాదు నలుగురు స్త్రీలు ఎక్కడ మాట్లాడుకుంటున్నా వింటూ ఉండిపోయేవాడిని. అయితే రచన ప్రారంభించినప్పటి నుంచి మాత్రమే నాకు ఈ అలవాటు. నా చిన్నతనంలో మా అమ్మగారు ఎవరింటికైనా పెత్తనాలకు వెళితే ఆమె చంకనే మా చెల్లెలు చేయిబట్టుకుని నేను సిద్ధం. ఆ పసితనంలో కూడా నాగస్వరం విన్న కోడిత్రాసులాగా వారి సంభాషణ వింటూ తెలియకుండానే పరవశుణ్ణి అయిపోయేవాడిని నేను. అప్రయత్నంగా ప్రారంభమైన ఆ అలవాటు, తెలియకుండానే అలవడిన ఆ పారవశ్యము రచన ప్రారంభించేటప్పటికి వరప్రసాదాలు అయినాయి నాకు. ఇక్కడ మరో సంగతి కూడా చెప్పాలి అవశ్యమును. బుద్ధవరపు సీతమ్మ గారింటో కలుసుకునేవారు ఆ స్త్రీలు. అప్పుడప్పుడు దొడ్డిదారిన వచ్చి శ్రీ దాట్ల దివాకరాచారి గారి భార్య బుచ్చి వెంకయ్యమ్మ గారును కలిసేవారు ఆ గోష్ఠిలో. పొడుగుకు తగిన నిండైన విగ్రహము, పాదాల మీద జీరాడుతూ చారల తాబొందు, చేతులకు కంకణాలు, పోచీలు, మురుగులు, చెవులకు జూకాలు, కరణి పువ్వులు, వీటితో క్షత్రియ సామాన్య స్త్రీగా కాదు మహారాణిలాగా కనపడేవారు ఆమె నాకు. పెద్దాపురం రాజవంశానికి చెందిన కొంకుదురు శ్రీవత్సవాయవాది ఆడపడుచు ఆమె. ఆమె మాట కూడా రాణుల ధోరణిలోనే ఉండేది. వారి ఏకపుత్రుడు సూర్యనారాయణ రాజు గారి కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాత్సల్యం గుమ్మరిస్తూ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని అరగించండి బాబు అనేవారు ఆమె పూచుట్టు రేకుల పల్లెల్లో ఉంచి. ఇంతకీ జాతీయమైన తెలుగు భాష కావాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి, మర్యాద గల తెలుగు భాష కావాలంటే మళ్ళీ క్షత్రియ రమణుల దగ్గరే నేర్చుకోవాలి, మరో దారి లేదు. నాకు రాజమర్యాదలు ఏమైనా తెలిసినంటే అవి నా చిన్నతనాన ఆ దివాకర రాజుగారింట్లో గ్రహించినవే. రాజరాజు నాటకంలో రత్నంగ పాత్ర చిత్రించేటప్పుడు ఆ బుచ్చి వెంకయ్యమ్మ గారి మూర్తిమంతమే ప్రత్యక్ష ఆదర్శం నాకు. ప్రయోగ వైచిత్రి, సంభాషణ రీతులు, ఇలాగ అవగాహన చేసుకుంటూ వచనం రాస్తూనే భారత పద్యాల నడక అనుసరించి మధ్య మధ్య పద్యాలను కడుతూ ఉండేవాడిని. ప్రాసు సరిగా కుదిరితే కుదిరేది, లేకపోతే లేదు. ఎతి మాత్రం కుదిరేది కాదు, అసలు తెలియనూ లేదు. పైపెచ్చు ఒక్కొక్కప్పుడు ఉత్పలమాల చెంపకమాల కలిసిపోయేవి. శార్దులము మొత్తేపము ఒకప్పుడు కలపటం అయిపోయేవి. అయినా అవి చూసుకునే నేను ధన్యవాదాలు చెప్పుకునేవాడిని. కానీ ఏదో తక్కువ అయినట్టు, ఏదో చేత కాకపోతున్నట్టు మనసు బిగుతూనే ఉండేది. మనకి పద్యాలు ఎందుకు అని నేను పించేది అప్పుడప్పుడు. రాత్రిళ్ళది ఇలా జరుగుతూ ఉండగా పగలు నేను మా చిన్నన్నగారు కూర్చుంటూ పంచాంగంలో ఆ సంవత్సరం తిథులు, గ్రహస్ఫుటాలు, గ్రహప్రవేశాలు పూర్తి చేశాం. రోజుకు 5 తిథులతో ప్రారంభమైన గణిత వేగం 15 దాకా పెరిగింది ఆ సంవత్సరం నాకు. మా చిన్నన్నగారు, మా నాయనగారు కూర్చుంటే 30 తిథులు అయ్యేవి. మా పెద్దన్నగారు, మా నాయనగారు కూర్చుంటే మాత్రం రోజుకు 70 తిథులు దాకా అయ్యేవి. ఆ రోజుల్లో గణిత వేగానికి పెద్ద పూర్ణయ్య సిద్ధాంతి గారిది పెట్టింది పేరు. వారి ఏకపుత్రుడు వెంకటరమణ బాబదిన్ని అసామాన్య వేగమే. కర్ణాకర్ణిగా వినివడిన పెద్ద పూర్ణయ్య సిద్ధాంతి గారు ఒకనాడు మా పెద్దన్నగారిని దగ్గర కూర్చోబెట్టుకుని ఒక పూటంతా తిథులు వేయించి చూసి శబాస్ అని దీపు తట్టి పంపించారు. అంత వేగం ఉండినందుకు మా పెద్దన్నగారికి ఒక్క అంకె అయినా తప్పు పడేది కాదు. అలాంటి ఒడి లేదు కానీ మా చిన్నన్నగారి గణితంలో మరో విశేషం. భాగహారం ఇక 2-3 అంకెల్లో ఉందనగా సులువుగా లబ్ధం తేల్చి వేసేస్తారు ఆయన. చివరిదాకా చేయనక్కర్లేకుండా ఎప్పుడూ తప్పదది. కాశీ వెళ్ళి శాస్త్రం ఆమూలగ్రంగా చదువుకుని వచ్చాక ఈ చాతుర్యం మరీ ఎక్కువైంది ఆయనకు. నేను మా చిన్నన్నగారు చేసింది చేయగా ఆ సంవత్సరం నేను మా నాయనగారు ముహూర్తాలు స్థిరపరిచాం. గ్రహణ గణితంలో నేను మా చిన్నన్నగారితో పాటు మా నాయనగారి వెనక వెనకనే ఉంటూ వచ్చాను. తక్కిన గ్రంథం అంతా మా నాయనగారు, మా చిన్నన్నగారు పూర్తి చేశారు. అంచేత ఆ సమయాన ఫలానా పని చెయ్యి అని నిర్దేశించడానికే కానీ నన్ను కనిపెట్టి కూర్చోవడానికి వారిద్దరికీ కూడా వీలు లేకపోయింది. వారు వీధి అరుగు మీద కూర్చుంటే నేను వాకిట్లోను, వారు వాకిట్లో కూర్చుంటే నేను అరుగు మీద కూర్చునేవాడిని. పరాయితం వల్లించమని వారి ఆజ్ఞ. కానీ పుస్తకం కింద పడేసి నేను పద్యాలు కట్టడం. పద్యం పూర్తిగా కానీ చక్రవర్తి పదవి అబ్బినట్టు ఆనందం పట్టలేక మా వాళ్ల మాట మరిచిపోయి ఉత్సాహం కొద్దీ గట్టిగా చదివేవాడిని విరుపులు చూసుకుంటూ నేను. అది మా వాళ్ళకి వినబడేది. తాము భ్రాంతి పడ్డారే కానీ నేను కవిత్వం మానలేదని దాంతో వాళ్ళకి తెలిసిపోయేది. మళ్ళీ మండిపడేవారు, మళ్ళీ తిట్టిపోసేవారు, మళ్ళీ కుట్టినంత పని చేసేవారు. వైదిక విద్యల ఘనత, కుటుంబ విశిష్టత మళ్ళీ మళ్ళీ ఏకరువు పెట్టేవారు. కాదు కూడదంటే ఆ కవిత్వం సంస్కృతంలోనే దేవుళ్ళు ఆడరాదా అంటూ రుంజుకునేవారు. మా చిన్నన్నగారి మాటకే ఇలాగ ఏమన్నా లాభం లేకపోయినా విసిగిపోయి నన్ను మందలించి నా చేత తెలుగు కవిత్వం మానిపించమని తటవర్తి వెంకటరాజు గారిని బతిమాలారు చివరికి మా నాయనగారు. తటవర్తి వెంకటరాజు గారంటే ఎవరో కాదు, మా నాయనగారి పొలమూరులో ప్రవేశపెట్టిన భీమరాజు గారి జ్యేష్ఠపుత్రులు. ఇంకా వివరించాలంటే మన అడవి బాపురాజు గారి పెద్దమామగారు. ఇప్పుడు ఆయన కైలాసవాసి. అప్పుడు ఆయనే తండ్రి గారి తర్వాత గ్రామం మునసబు. బతికి ఉండినంతకాలము మహామంచివారు అనిపించుకున్నారు ఆయన. మాయామర్మము ఎరుగరు. అంచేత కోపం వస్తే ఆయనకు కోపమే, సంబరమును వస్తే సంబరమే, దాపర్క్యమే కాదు కుట్రా ఎరుగరు ఆయన. మా కుటుంబం అంటే ఆయనకు ఎంతో ఆదరం. ఒకనాడు నన్ను ఆయన పొలం తీసుకువెళ్ళారు. అప్పుడప్పుడు ఉన్నదే ఇది, చెరుకు గానుగుల రోజుల్లో తరచున్న ఉండేది. కాగా మామూలుగానే వెళ్ళాను నేను కులాసాగా మాట్లాడుతూ. వెళ్ళి వెళ్ళి వారి మామిడి తోటలో కూర్చున్నాం మేము. మాట్లాడుతూ మాట్లాడుతూనే మహా తెలివైన వాడవు నువ్వు అంటూ బాగా ఉబ్బేశారు నన్ను ఆయన ముందు. ఎందుకు అనుకుంటూ ఉండగా మా నాయనగారి కష్టసుఖాలు చెప్పి గట్టిగా నన్ను మందలించారు. తర్వాత వడ్డాది సుబ్బారాయుడు గారి కిందపిళ్ళలో ఎరుగుదువా, కవిత్వం చేయడం వలనే అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవలసి వచ్చింది ఆయన తెలుసా అంటూ నిలవదీసి, కనుక కవిత్వం కట్టిపెట్టు ఇంకా అంటూ ముక్తాయించారు చివరికి. విన్నాను విన్నాను, నేను ఒకటే మాట చెప్పాను చివరికి దృఢంగా, కట్టి పెట్టాను అని చాలా ఆవేశంతో చెప్పాను. ఇంట్లో ఉండటానికి వల్ల కాదంటే ఎక్కడికైనా పోతాను. కుల విద్యలు విడిచిపెడుతున్నాను కనుక కుటుంబ ఆస్తి కూడా విడిచిపెట్టేయమంటే నిశ్చింతగా విడిచిపెట్టేస్తాను. మీరు పొలమూరు మళ్ళీ తిరిగి చూడవద్దంటే జన్మలో చూడను. ప్రాణాలు విడిచిపెట్టమంటారా, ఆ మాట ఖచ్చితంగా చెప్పండి, డొంక తిరుగుళ్ళు చాలించి. అంతేగాని కవిత్వం కట్టిపెట్టమన్నమాట కట్టిపెట్టండి నా దగ్గర అనేశాను జొంకు గొంకు లేకుండా. ఉబ్బెత్తుగా లేచి నుంచున్నారు, ఇక మాటలతో పనిలేదన్నట్టు. నా బాధ అంతా కనబరిచేశాను వారికి. చెకుతులైపోయారు ఆయన. తమ మాట కాదన్నందుకు, అంత ఖండితంగా ఎదురువాదం చేసినందుకు, నిష్ఠురాలను ఆడినందుకు మరొకరైతే చాలా కోపడి ఉందరు. కానీ కోపడగయ్యా అంటూ తామున్నూ లేచి నా వీపు తట్టి బుజ్జగించారు నన్ను వెంకటరాజు గారు ప్రసన్నంగా చూస్తూ. ఒకరు చెప్తే వినే రకమానేది, చిన్నప్పటి నుంచి నువ్వు మా తమ్ములతో తిరుగుతున్నావు, నీ ప్రవృత్తి నాకు బాగా తెలుసు, నువ్వు ఇంకా తమ పెట్టుపోతల్లో ఉన్నావు కనుక మీ నాయనగారు నిన్ను ఆజ్ఞ పెడతామని చూస్తున్నారు. కానీ లాభం లేదు. నువ్వు మీ కుటుంబ సంప్రదాయంలో మార్పు చేస్తావు తప్పదు. ఏ విద్య అయినా నీకు అంటుతుంది. అయితే నీ రుచులు వేరు, నీ చూపే వేరు అని అన్నారు ఆయన. ఆయన ఇలా అనడంతో తెనుగుదనం నన్ను గబ్బును పొదుపుకున్నట్టు అనిపించింది నాకు. తెలుగు సాహిత్యం మీద నా మమకారం మారాకు వేసింది. తెలుగు రచన ఎడల నాకు కొత్త ఆశలు రేకెత్తాయి. కొత్త ఉద్రేకం కలిగింది నాలో. మా వాళ్ళని మీ లెక్క ఏమిటి అనడానికి నాకు కొంత ధైర్య సాహసాలు అంకురించాయి. ఇలాంటి మహోల్లాసంతో నేను మాటి మాటికి చిలుక్తులు విసిరే సహజోల్లాసంతో వెంకటరాజు గారు ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఊళ్ళోకి నడిచేటప్పటికీ మా అరుగు మీద మా నాయనగారు కూచిమంచి సాంబయ్య గారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.